पदं दर्शितं येन तस्मै श्री गुरवे नमः।
భాగవత యజ్ఞం మనం మొదలెట్టబోతున్నాం. నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారిగా ఈ భాగవత యజ్ఞం జరుగుతోంది. అదే ఒక అద్భుతమైనటువంటి మీకు ఉత్సాహం ఇచ్చేటటువంటి సంఘటన. ఈ భాగవత యజ్ఞము నాకు తెలిసి ఎప్పుడూ కూడా ఆంధ్రప్రదేశ్లో జరిగినట్టుగా నేను వినలేదు. ఎప్పుడు కూడా ఈ కాలంలో అయినా సరే పూర్వకాలంలో అయినా సరే రకరకాలైనటువంటి యజ్ఞాలు అయితే జరిగాయి, కానీ భాగవత యజ్ఞం జరగలేదు. ఈ భాగవత యజ్ఞంలో ఉన్నటువంటి చాలా ప్రముఖమైనది ఏంటి అంటే మీ యొక్క కష్టాలను నివారించగలుగుతుంది. వర్షాలు లేవు, అమ్మాయి పెళ్ళి అవటం లేదు, అబ్బాయికి ఉద్యోగం దొరకటం లేదు, ఆర్థిక పరిస్థితులు సవ్యంగా లేవు, ఇవన్నిటినీ కూడా మీ యొక్క గ్రహస్థితి ఎలా ఉన్నా కూడా దానితో సంబంధం లేకుండా మీరు ఎలాంటి పిచ్చి పిచ్చి పనులు చేసుకున్నా ఆర్తితో కనుక మీరు ఈ యజ్ఞాన్ని చేసుకోగలిగితే మీకున్నటువంటి సమస్యలు తీరుతాయి, ఖచ్చితంగా తీరుతాయి. తీరలేదు అంటే అర్థం ఏంటి అంటే ఆర్తి లేదు అని అర్థం అంతే. కానీ భాగవత యజ్ఞం మీ వరకు వచ్చింది అంటే ఆర్తి ఉందనే అనుకోవాలి. ఇంచేంటే యజ్ఞం జరగనిస్తున్నాడు అంటే గురువుల యొక్క నియమం ఏంటి అంటే వాళ్ళు రాణిస్తే తప్ప మీరు రాలేరని, వారు చేయనిస్తే తప్ప మీరు చేయలేరు అని గురువు యొక్క చరిత్రలు మనకి అది చాలా స్పష్టంగా చెప్తుంది. కానీ మీరు నేర్చుకోవాల్సింది ఏంటి అంటే మానసిక స్థితి సవ్యంగా ఉంచుకోవటం, ప్రేమతో ఉంచుకోవటం. ఇంకేంటంటే తల్లి మీకు ఎంత బాగా స్నానం అది చేసి సెంటి కొట్టి పౌడర్ రాసి బట్టలు వేసినా మళ్ళీ మీరు బుర్రలోకి వెళ్ళిపోతే మొదట ఏ స్థితిలో ఉన్నారో మళ్ళీ మీరు ఆ స్థితికే వెళ్తారు. అంచేత ఇక్కడ ఈ భాగవత యజ్ఞంలో మీ యొక్క మనస్సుల్ని మీరు పూర్తిగా ప్రక్షాళన చేసుకోండి అగ్నితో. సీతాదేవి ఎలా అగ్ని పరీక్ష ఇచ్చిందో మీరు అగ్ని పరీక్ష ఇవ్వకల్లే మీలో ఉన్నటువంటి మాలిన్యాలను మీరు తొలగించేసుకోకండి, పూర్తిగా ఖాళీ చేసుకోండి. ఏంటి మొట్టమొదటి మన దగ్గర ఉండేటటువంటి తప్పు అంటే క్షమ లేదు, క్షమించం మనం. మనసులో అలా ఏదో ఒకటి పెట్టుకుని ఎదుటవాడు మిమ్మల్ని క్షమించేసినా కూడా మనం చేసినటువంటి తప్పులు గుర్తు వచ్చి మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళలేని స్థితిలో చాలాసార్లు మీరు గమనించి ఉంటారు. ఈ రోజు నుంచి అది పోవాలి, ఫర్గెట్ఫుల్నెస్ అని నిన్న మనం చదువుకున్నాం క్లాసులో, మర్చిపోవాలి అవంతా కూడా. ఇదివరకు మనం చేసిన తప్పులు, ఇతరులు చేసిన తప్పులు, ఇతరుల ద్వారా మనకి జరిగినటువంటి తప్పులు, మన ద్వారా ఇతరులకు జరిగినటువంటి తప్పులు, వాటిని పరిపూర్ణంగా అగ్నిలో వేసేయండి. కళ్ళు మూసుకుని మీరు చేయటం నేర్చుకోండి. అది పోగొట్టుకోవాలి. మీరు ఎవరి మీద ఏ విధమైనటువంటి రాగద్వేషాలు ఉండకూడదు. ఇంకా పరిపూర్ణంగా పరిశుద్ధమైనటువంటి అంతరాత్మతో నేను ఈ భాగవత యజ్ఞం చేసుకుంటున్నాను. మన కర్మలకి, మన ఆచరణకి, మన భావాలకి సర్వజ్ఞుడైనటువంటి గురువు సాక్షి, విట్నెస్. ఆయన సాక్ష్యం చెప్తాడు ఇప్పుడు కూడా నువ్వు ఏ విధంగా చేసావు అన్నది. నేను ఇదివరకు కార్యక్రమాలు అవి ఏ విధంగా చేసినా ఇక నేను ఇతరులు నాకు కలగజేసిన బాధ, నేను ఇతరులకి కలగజేసినటువంటి బాధ మర్చిపోతున్నాను. ఫర్గెట్. క్షమ అది కబుర్లు కాదు, మీ లోపల నుంచి ఆర్తి రావాలి. నిజంగా మీరు క్షమించేసి ఉండి ఉంటే మీ కళ్ళల నుంచి కన్నీళ్లు ధారా ప్రవాహంగా కురవాలి. తప్పు చేసినటువంటి వాడు క్షమాపణ అడిగినప్పుడు క్షమించేబడితే వాడికి ఎంత భావం వస్తుంది లోపల నుంచి, మీరు అలా జడుల్లాగా రాళ్లల్లాగా కూర్చునే ఉన్నారు కనుక మీరు ఇంకా మీరు మర్చిపోలేదు ఏమీను. చేత ఆర్తి ఆవేదన, నేను చేసిన అన్ని తప్పుల్ని కూడా ఈ అగ్ని క్షమించేశాడు, కాల్చి పారేశాడు వాటిని. ఈ క్షమా ప్రార్థన అయిన తర్వాత రెండోది మనం ఏం చేయబోతున్నాం అంటే తృప్తి. ఏది ఉంటే, ఎలా ఉంటే, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నామో అది నాకు మంచిది అని నీకు తెలుసు అని నాకు తెలుసు. నువ్వు చెప్పాల్సింది అది అంటే మూడు రకాలుగా మీకు అర్థం అవ్వాలి. మనం ఉన్నటువంటి పరిస్థితులు మనకి సుఖకరంగా ఉన్నా, నచ్చినా నచ్చకపోయినా, కష్టంగా ఉన్నా కష్టంగా లేకపోయినా, ఆనందంగా ఉన్నా బాధాకరంగా ఉన్నా కూడా అది నాకు మంచిదే అని మన గురువుకి తెలుసును అని మనకి తెలుస్తోంది ఇప్పుడు. అంచేత ఆ పరిస్థితులు ఎలా ఉండాలి, ఏ విధంగా ఉండాలి, నువ్వు నేను కాదు మార్చుకోవాల్సింది. మార్చవలసింది ఎవరు అంటే ఆ గురువు. తృప్తి, ఇంకా వదిలేశాను నేను. అద్భుతమైనటువంటి సర్వజ్ఞుడు, సర్వసమర్థుడు, సర్వవ్యాపకుడు అయినటువంటి ఆ గురువు యొక్క సమక్షంలో ఇతరులు నాకు చేసినటువంటి తప్పుల్ని నేను క్షమించేస్తున్నాను, వాళ్లను నేను దోషులుగా అనుకోవటం లేదు. ప్రస్తుతము నేనున్నటువంటి పరిస్థితిలో కేవలము నా గురువు నా మంచి కోసం ఏర్పరిచినవే తప్ప నన్ను బాధ పెట్టడానికి ఏర్పరిచినవి కాదు అని అర్థం చేసుకున్న తర్వాత ఓర్పు, సహనము, వాటిని సహిస్తూ మనం ఎన్నుకున్నటువంటి మంచి మార్గం వైపు మనం అడుగులు వేసుకుంటూ వెళ్ళిపోతాము. అంచేత ఈ మూడు లక్షణాలు మనలో ఉండాలి, క్షమ, తృప్తి, ఓర్పు. ఈ మూడు మనం ఆ గురువు నుంచి తెచ్చుకోవాల్సిందే తప్ప మనంతట మనం చేసుకోలేము. కనుక ఈ భాగవత యజ్ఞ ప్రణాళిక ఒక అద్భుతమైనటువంటి ప్రణాళిక కనుక ఆ ప్రణాళికలో భాగంగా కళ్ళు మూసుకోండి, శ్రీకృష్ణుడిని ఊహించుకోండి. శ్రీకృష్ణుడు తర్వాత ఆ పరంపరలో మీ యొక్క గురువు ఎవరైతే, మీకు ఎవరి మీద గురుభావం ఉన్నదో వాళ్ళ మీద మీ మనస్సు పెట్టుకోండి. మనము ముగ్గురు ఎందుకున్నాం, సాయి, వెంకటేశ, శ్రీరామ్. ఇది కాకుండా ఆరు గురుసత్తాలు ఉన్నాయి మనకి, వాటిలో ఎన్నుకోవచ్చు. ఇదంతా కాకుండా మీకు నచ్చినటువంటి, మీకు అభిమానం ఉన్నటువంటి ఏ గురువునైనా మీరు మనసులో ఊహించుకుంటూ ఈ ఆహుతులు వేస్తారు. అంచేత ఇదం శ్రీ గురుదేవాయ ఇదం నమమ అనేటటువంటి మాట వస్తుంది చివరిలో ఆహుతి వేశాక. ఇదం శ్రీ గురుదేవాయ ఇదం నమమ. ఆ గురుదేవాయ అనేది మీ మనసులో మెదులుతూ ఉంటుంది, మీరు ఎవరిని అనుకుంటే వాళ్ళు. మొదలెడుతున్నాం మనం. ఓం జన్మాద్యస్య యతోన్వయాది ఇతరశ్చార్థేష్వభిజ్ఞస్వరాత్ తేనే బ్రహ్మ హృదయ ఆది కవయే ముహ్యంతి యత్ సూరయః తేజో వారి మృదాం యథా వినిమయో యత్ర త్రిసర్గో మృషా ధామ్నా స్వేన సదా నిరస్త కుహకం సత్యం పరం ధీమహే స్వాహా ఇదం శ్రీ గురుదేవాయ ఇదం నమః. ధర్మ ప్రోంజిత కైతవత్ర పరమో నిర్మత్సరాణాం సతాం వేద్యం వాస్తవమత్ర వస్తు శివదం తాపత్రయోన్మూలనం స్వాహా. శ్రోతవ్యం మమ శాస్త్రం హి యశో ధర్మ జయార్జున పాపక్షయార్థ లోకేశ మోక్షార్థం ధర్మ బుద్ధిన. విప్రైర్భాగవతీ వార్తా గేహే గేహే జనే జనే కారితాకణలోభేన కథాసారస్తతో గతః.